నాలుగో స్కందం 30వ అధ్యాయం, అందులో 21వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో ఇప్పుడు ఈరోజు ఉంచి చర్చించుకునే విషయాల్లో ముఖ్యంగా ప్రచేతస్సుల యొక్క ప్రార్థనలు. వాళ్ళకి దర్శనం అయిపోయింది ఇప్పుడు విష్ణుమూర్తిది. సో ఇప్పుడు వాళ్ళు ప్రార్థించుకుంటారు, తర్వాత వాళ్ళు ఏం వరం కోరుకుంటారో అది కూడా చర్చించుకుందామంట. సో అది ఈరోజు ఇంకొక క్లాసులో కంప్లీట్ అవుతుంది. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధువ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 21వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రంజలయ ప్రచేతసః తద్దర్శనద్వస్తతమోరజోమలా గిరాగృణన్ గద్గదయా సుహృత్తమం. సో మైత్రేయముని ఏం చెప్పారంటే, ఈ విధంగా భగవంతుడు ప్రచేతలతో మాట్లాడిన తర్వాత ప్రచేతలు భగవంతుడికి ప్రార్థనలు అర్పించారు. భగవంతుడి అందరికీ విజయాన్ని, అన్ని రకాల సువిధల్ని, వరాలని ప్రసాదించేది ఆయన. అందరికీ పరమ మిత్రుడు, పరమ బంధువు, ఇంకా అన్ని రకాల కష్టాలని కూడా భక్తుల నుంచి దూరం చేసేది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ప్రచేతసులు అందరూ కూడా ఇప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించబోతున్నారు. ఇప్పుడు భగవంతుడితో ముఖాముఖ దర్శనంతోనే వాళ్ళు మొత్తం శుద్ధమైపోయారు. ఇప్పుడు ఆ శుద్ధమైన చేతనతో ప్రచేతసులు ఇప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. సో ఈ ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పుడు మరి ప్రచేతసులు ఏమేమి అర్పించారు ప్రార్థనలోకి చూద్దామంట. ప్రచేతస ఊచు నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ మనోవచ్చోవేగపురోజవాయ సర్వాక్ష మార్గైరగతాధ్వనే నమః. సో ప్రచేతస్సులు ఏం చెప్తున్నారంటే, ప్రియమైన భగవంతుడా, మీరు అన్ని రకాల క్లేశాల నుంచి, అన్ని రకాల దుఃఖాల నుంచి మమ్మల్ని దూరం చేస్తారు, అన్ని దుఃఖాలు దూరం చేస్తారు మావి. మీరు ఎంతో మహావదన్యాయులు, ఎన్నో అద్భుతమైన దివ్య గుణాలు కలిగిన వాళ్ళు. ఇంకా మీ యొక్క నామం కూడా చాలా శుభకరం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు శాస్త్రంలో చెప్పేశారు. మీరు మనస్సు కన్నా, శబ్దాల కన్నా వేగంగా ప్రయాణించవచ్చు. మిమ్మల్ని భౌతిక ఇంద్రియాల ద్వారా మేము దర్శించుకోలేము. అందుకనే మీకు మేము మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పించుకుంటున్నాం అని మొదలుపెట్టారు ప్రార్థనలు. సో ఇది ఆల్రెడీ నిరూపిత, అంటే నిరూపించబడింది అన్నమాట. నిరూపితోదర గుణాహ్వయాయ, భగవంతుడి యొక్క గుణరూప మహిమలు, ఆయన దివ్యత్వం అనే విషయాలు అన్ని కూడా ఆల్రెడీ నిరూపించబడ్డాయి శాస్త్రాల్లో. సో దీన్ని మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడి దివ్యమా కాదా అని ఈ విషయాల గురించి. సో భగవంతుడి విషయాల గురించి అన్నీ కూడా ఆల్రెడీ వేదాలు ఇచ్చారు. ఇది అర్థం చేసుకోవడమే వేదాల యొక్క లక్ష్యం. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యం వేదాంత కృత్వేద విధియేవ చాహం, అవునా? సో ఈ వేదాలులో ఉన్న ఈ శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడమే సారం. సో అది ఎలా అర్థం చేసుకుంటామంటే, అత శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యం ఇంద్రియై. సో మన యొక్క ఇంద్రియాల ద్వారా అయితే మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము భగవంతుడి యొక్క దివ్య రూప లీల నామ మహిమలన్నింటినీ కూడా. మరి ఎలా? సేభోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. సో ఎప్పుడైతే మనం ముందు స్టార్ట్ చేయాలి భగవంతుడికి భక్తి సేవ చేసుకోవడం, ఎలా స్టార్ట్ చేస్తామంటే, సేవ సేవోన్ముఖే, ముఖం నుంచి, మనం ముఖం నుంచి అంటే మన నాలుక నుంచి. సేవోన్ముఖేహి జిహ్వాదౌ, జీవ అంటే నాలుక. సో మనము ముఖంలో ఉన్న నాలుక నుంచి స్టార్ట్ చేయాలంట. ఎలా స్టార్ట్ చేస్తాం నాలుక నుంచి? హరే కృష్ణ మహామంత్రం జపం చేసి, లేకపోతే భగవంతుని యొక్క ప్రసాదం తీసుకొని. సో ఇది రెండింటి ద్వారా మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి, సేవ, ప్రసాదం సేవ, ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, తర్వాత మెల్లిగా భగవంతుడిని నామాలు వినడం, గుణ రూపల మహిమల్ని వినడం, జపించడం, కీర్తించడం, మెల్లిమెల్లిగా మన ప్రతి ఒక్క ఇంద్రియాల్ని, ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న వస్తువులను అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించాం. తద్వారా మనం అన్ని ఇంద్రియాలని మెల్లిమెల్లిగా భగవంతుడి సేవలో వినియోగిస్తే అప్పుడు అవి శుద్ధమైపోయి అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు శుద్ధమైపోతాయి అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. ఇక్కడ ప్రచేతస్సులు ఇప్పుడు భగవంతుడి దర్శనం ద్వారా శుద్ధమైపోయాయి మొత్తం. సో ఇప్పుడు ఆ శుద్ధమైన ఇంద్రియాల చేతనతో ఇప్పుడు ప్రార్థనలు అర్పిస్తున్నారన్నమాట. సో మామూలుగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం భగవంతుడిని ఎప్పుడు చేరుకోలేము, భగవంతుడిని ఎప్పుడు దర్శించుకోలేము, భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఒకవేళ భగవంతుడు మన యొక్క భక్తి ద్వారా ప్రసన్నుడైపోతే, మన సేవా భక్తి ద్వారా ప్రసన్నుడైపోతే, ఆయన మనం ఊహించని అంత తొందరగా మన దగ్గరికి రావచ్చు, మన ముందు ప్రత్యక్షమైపోవచ్చు. ఎంతో దూరం ఉన్నా వెంటనే మన ముందు ప్రత్యక్షమైపోవచ్చు. మనసు కన్నా వేగంగా కూడా ఆయన ప్రయాణిస్తాడు. ఆ విషయాలు ఇక్కడ చెప్పారన్నమాట. అందుకే శుద్ధాయ శాంతాయ నమస్వనిష్టయ మనస్య పార్థం విలసద్వయాయ నమో జగత్స్థానలయోదయేషు గృహీతమాయ గుణ విగ్రహాయ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, నేను మేమందరం మీకు మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఎప్పుడైతే మనస్సు మీ పైన కేంద్రీకరించి ఉంటుందో, ఈ భౌతిక ద్వంద్వతో కూడుకున్న ఈ యొక్క జగత్తు, ఇది సంపూర్ణంగా భౌతిక భోగసుఖాలతో నిండి ఉన్న జగత్తు ప్లేసు, ఇదంతా మాకు అర్థం లేని విధంగా కనిపిస్తుంది. అంటే మనం భగవంతుడి పైన మనస్సు ఎప్పుడు ఫోకస్గా ఉంటే అప్పుడు ఈ భౌతిక ఇంద్రియాలని తృప్తిపరిచే ఎన్నో రకాల సువిధలు ఇవన్నీ కూడా మనకి ఆకర్షించవు అన్నమాట. అవన్నీ అర్థం లేని విషయాలు మనకు అర్థమైపోతాయి. సో మీ యొక్క దివ్య రూపము అంతా కూడా ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మేము మీకు ఇలా సమ్మానిస్తున్నాం. మీరే బ్రహ్మ విష్ణు శివుడిలాగా అవతరిస్తారు ఈ యొక్క సృష్టి పాలన ప్రళయం సంహారం ఇవన్నీ చేయడానికి. సో ఈ విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ మన మనస్సు భగవంతుడిపైన ఎప్పుడూ కేంద్రీకరించుంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నా, ఎన్నో భౌతిక కార్యాలు చేస్తున్నా, ఆ సమయంలో కూడా మనము శుద్ధంగా ఉండొచ్చు. దివ్య చిన్మయం అంటే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృతంతో మన మనస్సు ఉండుంటే మనం ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కార్యాలు చేసినా కానీ మనం ఇంకా ముక్తావస్థలోనే జీవించవచ్చు ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా. ఇంకా ఇవన్నిటికీ అనాసక్తులే మనం ఉండొచ్చు. సో ఒకవేళ మన మనస్సు ఆల్రెడీ కృష్ణ చైతన్యంలో ఆసక్తి లభించిందంటే ఇంకా వేరే వాటి పట్ల ఆసక్తి లభించదు. ఏ వేరే వాటి పట్ల ఆసక్తి అనేది వెళ్ళిపోతుంది. సో హయ్యర్ టేషన్ పరమ దృష్టి అని పడుతుంది. సో మనము వేరే వాటిపైన ఆకర్షితం అవ్వకుండా భౌతిక విషయాలపైన ఉండాలి అంటే మనం కృష్ణుడి పట్ల, కృష్ణుడు ఏదో ఒక భక్తి మార్గం పంత, ఏదో ఒక అంగం పట్ల మనము ఆకర్షితులం అయిపోవాలి, ఆసక్తులం అయిపోవాలి. భక్తులు ఏదో ఒక విషయం పట్ల ఆసక్తులు అయిపోవాలి, భగవంతుడు నామ గుణ రూప మహిమలు ఎక్కడో. సో శ్రవణం కీర్తన స్మరణ ఎక్కడైనా మనకు ఆసక్తి కలగాలి, లేకపోతే మనం ఈ యొక్క భౌతిక ఆసక్తుల నుంచి ఎప్పుడు కూడా ముక్తులు అవ్వలేము, అనాసక్తులు అవ్వలేము మనం. అది పాయింట్ అన్నమాట. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. ఓ ప్రియమైన భగవంతుడా, నేను మీకు ప్రణామాలు, సమ్మానపూర్వకమైన ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఈ యొక్క మీ యొక్క మీరుండేది సంపూర్ణంగా ఈ యొక్క భౌతిక జగత్తు, భౌతిక విషయాలు, భౌతిక గుణాలకు అతీతం మీరుండేది. ఇంకా మీరు అన్నీ కూడా భక్తుల యొక్క అన్ని రకాల కష్టాలని తీసేసుకుంటారు. దీని గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఎలా భక్తుల యొక్క కష్టాలని దూరం చేయాలని. అందుకని మీరు ఎప్పుడు కూడా పరమాత్మ రూపంలో వాళ్ళ హృదయంలో నివసిస్తూ ఉంటారు, ప్రతి ఒక్క హృదయంలో. అందుకే మిమ్మల్ని వాసుదేవ అన్నారు. అలాగే మీరు వసుదేవుల్ని తండ్రిగా కూడా స్వీకరించారు. ఇంకా మీకు కృష్ణ అనే పేరు కూడా ఉంది, తద్వారా మీరు ఎంతో ప్రఖ్యాతి. ఈ విధంగా మీరు ఎంతో దయామయులు, మీ యొక్క కృప ద్వారా భక్తుల యొక్క ఖ్యాతి కూడా మీరు పెంచుతారు మీ యొక్క ప్రభావం ద్వారా. సో ఇక్కడ మరి ముందు కూడా చెప్పారు కదా, భగవంతుడు ఇలా బ్రహ్మదేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలని కూడా ధరించి సృష్టి పాలన ప్రళయం అని సంహారం ఇవన్నీ చేస్తారని. సో అందులో మామూలుగా భగవంతుడు మూడు అవతారాలు, గుణావతారాలు అంట, గుణావతారాలు అంటారు. కానీ ఇందులో విష్ణు అవతారం మాత్రమే విశుద్ధ సత్వం, విశుద్ధ సత్వంలో అంటే చిన్మయం. బ్రహ్మదేవుడిది జీవాత్మనే, బ్రహ్మదేవుడు జీవాత్మనే. సో జీవుడే, శివుడు మాత్రం మధ్యలో ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు ఒక సమానం కాదనమాట. అలా మనము నారాయణుడితో మిగతా అందరినీ, శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి కూడా సమానంగా పోల్చేసి అంతా ఒకటే అని చెప్తే అది అపరాధం. అది ఎక్కడ రాశారంటే శాస్త్రాల్లో రాశారు. ఇక్కడ ఏం రాశారంటే, యస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతై సమత్వేనైవ వీక్ష్యత సపాషండీ భవేద్రుహం. ఒకవేళ అనుకున్నారనుకోండి, ఎవరైనా శివుడు బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ కూడా విష్ణువుతో సమానమని అనుకుంటే వాళ్ళని పాషండులతో పోల్చారు, వాళ్ళు పాషండులతో సమానం అని చెప్పారు. పాషండులు అంటే నాస్తికులు, ఎవరైతే విశ్వసించారో, విశ్వాసం లేదు భగవంతుడి పైన, వారితో పోల్చేశారు. అందుకనే చాలా జాగ్రత్త. ఇది ఒక నామాపరాధం కూడా. ఎప్పుడు కూడా మనము ఇలా అందరూ ఒకటే అని మనం చెప్పకూడదు. మరి బ్రహ్మదేవుడు జీవాత్మ, విష్ణువు విశుద్ధ సత్వం సంపూర్ణంగా ఆధ్యాత్మికం, మరి శివుడు రెండింటి మధ్యలో, ఇద్దరి మధ్యలో ఉంటారనమాట. ఆయన జీవాత్మ కూడా కాదు, విష్ణుతత్వం కూడా కాదు. సో ఈ శంభు తత్వ శివుడు ఎలా మనం అర్థం చేసుకోవడం అంటే, క్షీరం యథాది వికార విశేష యోగాత్ సంజాయతే నహితత ప్రతగస్తి హేతో యశంభుతామపి తత సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఎలాగైతే క్షీరం యథాది పాల నుంచి పెరుగు తయారవుతుంది, దహి. సో ఆ పాలకి పెరుగుకు తేడా ఏంటంటే, పాలు పరుగు వేరేలా పనిచేస్తాయి, ఒకేలా పనిచేయవు. కానీ పెరుగు పాల నుంచే వచ్చింది, కానీ పెరుగు పాలు ఒకటే కాదు, రెండు వేరు. అలాగే విష్ణువు నుంచి శివుడు వచ్చిన, శివుడు చేసే కార్యాలు వేరు, విష్ణువు చేసే కార్యాలు వేరు. విష్ణువు చేసేది పాలన, శివుడు చేసేది సంహారం. అంతేకాకుండా వాళ్ళిద్దరూ కూడా ఒకటి కాదు. అలా శివుడు విష్ణువు నుంచి వచ్చినా కానీ విష్ణువుడు శివుడు ఒకటి కాదు, ఒక సమానం కాదు. ఎలాగైతే పాలు పెరుగు ఒకటే కాదు, వేరు వేరు. సో అలాంటి పాలు పెరుగుకున్న సంబంధమే విష్ణువుకి శివుడికి ఉన్న సంబంధం. ఓకే, సో దీని గురించి ఇంకా చాలా మనకి చెప్పారు. సో మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. నమ కమలనాభాయ, నమ కమలమాలినే, నమ కమలపాదాయ, నమస్తే కమలాక్షనే. సో ఇక్కడ ఇది కుంతిమారానికి ఒక ప్రేయర్ ఉంటుంది. నమో పంకజనాభాయ, నమ పంకజమాలిని, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. సేమ్ అలాంటిదే ఉంది, పంకజ బదులు పేరు బదులుగా కమల అని పెట్టారు. రెండు ఒకటే, కమలం పువ్వు అయినా పద్మ పువ్వు అయినా పంకజమైనా అంత ఒకటి లోటస్సే. సో ఇక్కడ భగవంతుడికి ఇలా ఆయన నాభికి నమస్కారాలు చేస్తున్నారు, ఎందుకంటే అందులోంచి ఒక కమలం పువ్వు వస్తుంది, దాంట్లోనే మొత్తం సృష్టి ఉంటుంది, పైన బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు కమలం పువ్వుల యొక్క మాలను ధరించాడు భగవంతుడు, అందుకే నమః కమల మాలిని. ఇంకా ఆయన యొక్క పాద పద్మాలు కూడా కమలం పువ్వుతో పోలుస్తున్నారు, అలాగే కమలం పువ్వు వంటి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా ఆయన నేత్రాలని కూడా కమలం పువ్వు యొక్క రెక్కలతో పోలుస్తున్నారు. అందుకే మేము ఎప్పుడు మీకు నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాము, ప్రణామాలు అర్పిస్తున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 26. నమ కమల కింజల్క పిషంగామలా వాససే సర్వభూత నివాసాయ నమో యుంక్ష్మహి సాక్షిణి. ఇంకేం చెప్తున్నారంటే, ఆయన యొక్క వస్త్రాలు, ఆయన ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయంటే ఎల్లోయిష్ కలర్, ఇంకా దాని తర్వాత పీషాంగ మాత్రం ఎల్లోయిష్ అన్నమాట. ఇంకా ఏమాత్రం, ఇంకా నెక్స్ట్, కానీ అది భౌతికమైన వస్త్రం కాదు, మనం ధరించే డ్రెస్ లాగా కాటను సిలికో కాదనమాట. అదంతా కూడా, అది కూడా చిన్మయం, దివ్యం. కలర్ మాత్రం అలా ఉందన్నమాట, లోటస్ ఫ్లోర్ యొక్క సాఫ్రన్ కలర్ ఉంటుంది. లేకపోతే ఇంకా మీరు ప్రతి ఒక్కరు సర్వభూత నివాసాయ, అందరి హృదయాల్లో నివసిస్తున్నారు కాబట్టి మీరు సాక్షినే, మీరు సాక్షి. ప్రతి ఒక్క జీవాత్మ చేసే అన్ని కార్యాలకు సాక్షి ఎవరు? పరమాత్మ. అందుకే నేను మీకు మళ్ళీ అందరు కలిసి ప్రణామాలు అర్పిస్తున్నారు భగవంతుడికి. సో భగవంతుడి వస్త్రాలు కూడా దివ్యం అన్నమాట. భగవంతుడు ఎలా దివ్యమో, భగవంతుడి వస్త్రాలు ఆభూషణాలు అన్నీ చిన్మయ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అన్నీ దివ్యమైనవి. మనం ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నట్టుగా ఇవన్నీ పంచమహాభూతాలతో నిర్మించినవి కావు. సో ఈ విషయాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం, కానీ అట్లీస్ట్ ఈ విషయాలు భౌతికం కాదు అనే విషయాలు తెలుసుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ 27వ శ్లోకం. రూపం భగవతాత్వేత అశేష క్లేశ సంశయం ఆవిష్కృతం న క్లిష్టానాం కిమన్యత్ అనుకంపితం. ఇంకేం చెప్తారంటే, ఓ భగవంతుడా, మేమందరం బద్ధజీవులం, ఎప్పుడు అంధకారంలో ఇంకా ఈ భౌతిక చేతనతో నిండిపోయి ఉంటుంది మా జీవితం. అందుకే మేము ఎప్పుడు కూడా రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఈ భౌతిక ప్రపంచంలో. మమ్మల్ని కష్టాల నుంచి ఉద్ధరించడానికి మీరు ఈ దివ్య రూపంలో అవతరించారు, ప్రత్యక్షమయ్యారు మా ముందు. దీని ద్వారా మాకు ఇది రుజువవుతుంది, మీరు ఇలా భక్తుల యొక్క కష్టాలు దూరం చేయడానికి మీరు ఇలా దర్శనమిచ్చి మీ అపారమైన కృపను మా పైన ప్రసాదిస్తారని. మీ కృప అనేది అంతులేనిది, అపారమైందని. కాబట్టి మాలాంటి బద్ధజీవులకే మీరు ఇలా కృపను ప్రసాదిస్తే, ఇంకా భక్తుల విషయానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు, ఎప్పుడూ మీరు వారికి కృపను ప్రసాదిస్తూనే ఉంటారు. సో భగవంతుడు కృపను అందరికీ ప్రసాదిస్తారు, కానీ ప్రత్యేకంగా భక్తులకి అని ఇక్కడ చెప్తున్నారు. మనము కురుక్షేత్ర రణభూమిలో చూస్తాము భగవంతుడు కూడా అర్జునుడితో ఉన్నాడు, పాల్గొన్నాడు ఆయన సారథి రూపంలో. సో అక్కడ రెండు విషయాలు జరిగాయి అన్నమాట. మనకు కనిపిస్తుంది అక్కడ అధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా వధిస్తున్నాడు అర్జునుడు. సో చాలామంది అక్కడ అసురులు చనిపోతున్నారు, వాళ్ళందరూ చనిపోతున్నారు అక్కడ. కానీ కృష్ణుడు అర్జునుడిని మాత్రం రక్షించాడు, లాస్ట్ వరకు రక్షిస్తారు. అంటే ఒక అసురుల్ని మాత్రం రక్షించట్లేదు, లేకపోతే అధర్ముల్ని రక్షించట్లేదు బద్ధజీవుల్ని, కానీ ఓన్లీ భక్తుల్ని రక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క కృప అందరిపైన ఉంది. భగవంతుడు అలా అసురుల్ని, దానవుల్ని, రాక్షసుల్ని, అధర్ముల్ని, నాస్తికుల్ని ఇలాంటి వారిని కూడా దండించి లేకపోతే సంహరించి వారిపైన కృప చూపిస్తారు. కురుక్షేత్ర రణభూమిలో ఎవరైతే భగవంతుడిని దర్శించుకుంటూ, ఇరుపక్షాల్లో ఏ సైనికులైనా సరే భగవంతుడిని దర్శించుకుంటూ అలా ఎవరైతే ప్రాణాలు వదిలేశారు, ఇంకా భగవంతుడిని అలా భగవంతుడిగా అర్థం చేసుకొని, సో వాళ్ళు అందరికీ కూడా ముక్తి లభించింది. ఇంకా అలా అర్థం చేసుకోకుండా ఇంకా సాధారణ వ్యక్తి అనుకొని యుద్ధం చేస్తూ మరణిస్తే ఇంకా స్వర్గం, స్వర్గవాసం లభిస్తుంది అనుకోండి. సో అలా భగవంతుడు అందరికీ కృప చూపిస్తారు, అసురులకు కూడా. ఎప్పుడు వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి, చాలాసార్లు కూడా ఈ బ్రహ్మన్ లిబరేషన్, బ్రహ్మజ్యోతిలో విలీనమయ్యే ఆ ముక్తిని ప్రసాదిస్తారు. ఒకవేళ వాళ్ళు భక్తులుగా మారిపోతే, లేకపోతే వాళ్ళు భగవంతుడి పైన మంచి సద్భావన కలిగి ఉంటే వాళ్ళకి గోలోక బృందావన, వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది, పూతనకు లభించినట్టుగా. సో భగవంతుడు కృప అందరికీ చూపిస్తాడు. సో కొంతమందికి రక్షించి, కొంతమందికి సంహరించి. సో ఆయన రక్షించడం, సంహరించడం రెండు కూడా కృపనే. సో నెక్స్ట్, ఏతావత్వం హి విభుభిర్ భావ్యం దీనేషు వత్సలైహి యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా భద్రరందన. ఓ భగవంతుడా, మీరు అన్ని రకాల అశుభాల్ని తొలగించేస్తారు, అన్నిటినీ చంపేస్తారు, అశుభ కలిగించేవన్నిటినీ. మీరు మీ యొక్క పేద భక్తులందరికీ పట్ల ఎంతో మీరు దయామయులు, అందుకే మీరు అర్చ విగ్రహ రూపంలో వాళ్ళ ముందుకు వస్తారు. మీరు మా గురించి కూడా అలాగే ఆలోచించండి, మేము కూడా మీ సదా మీ దాసులమని అనుకొని మీరు మా గురించి కూడా అలాగే ఆలోచించండి, భక్తుల గురించి ఎలాగైతే ఆలోచిస్తారు. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట, అర్చ విగ్రహ రూపంలో భగవంతుడు వస్తాడు. తద్వారా ఏంటంటే, ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళు కూడా భగవంతుడిని దర్శించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తమహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో భగవంతుడు ఇలా వారి యొక్క భక్తిని స్వీకరిస్తారు, భావగ్రాహి జనార్దన. అంటే వాళ్ళు పత్రం పుష్పం ఫలంతో చాలా సరళంగా ప్రతి ఒక్కరికి ఉపలబ్ధమవుతాయి. సో వీటిని భగవంతుడికి మనం అర్పించి, భగవంతుడికి అర్పించి మనం ఆరాధించుకోవచ్చు, భగవంతుడిని పూజించుకోవచ్చు. సో భగవంతుడు మన యొక్క పువ్వులు, ఏం పువ్వులు పనులు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. భగవంతుడికి ఇంట్రెస్ట్ ఏంటంటే మనం ఏ భక్తి భావనతో మనం భగవంతుడికి సమర్పించుకుంటున్నాం, ఇది పువ్వులు పళ్ళు ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ మనము భగవంతుడికి సమర్పించుకోవడానికి మన భక్తిని ప్రేమను సమర్పించుకునే ఒక మాధ్యం, ఆదాన ప్రదానం, భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకోవడానికి ఒక మాధ్యం. కానీ ముఖ్యమైనది ఏంటంటే మనం ఏ భక్తి భావనతో భగవంతుడికి మనము అర్పిస్తున్నాం అనేది ముఖ్యం. అది భగవంతుడు గ్రహిస్తారు. అందుకే మీరు ఎంత పేదవాళ్ళైనా పర్వాలేదు, భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. సో ఒక అలాంటి ఒక పేద బ్రాహ్మణుడి స్టోరీ రూపగోస్వామి పాద మనకి భక్తుల సామ్రాజ్య సింధులో రాస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేశారు ప్రభుపాదులు వారు. సో ఆ పేద బ్రాహ్మణుడి దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, ఆయన చాలా పేదవాడు. కానీ ఆయన విన్నాడనమాట, మనము భగవంతుడికి మనసులో కూడా తలుచుకొని భగవంతుడికి మనము అర్పిస్తే ఏదైనా సరే భగవంతుడు భక్తి భావనతో అర్పిస్తే స్వీకరిస్తాడు. సో అలా అతను ప్రతిరోజు కూడా భగవంతుడిని ధ్యానంలోనే ఆరాధించుకుంటూ ఎన్నో ఆయనకి ఏమేమి భగవంతుడికి ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేవు, పేదవాడు, కానీ భగవంతుడికి ఏవేవి అర్పించాలనుకుంటున్నాడు, ఎంత మంచి మంచి ఆభూషణాలు కానీ, మంచి వస్త్రాలు కానీ, మంచి మంచి భోగ. సో అవన్నీ కూడా ఆయన స్వయంగా ధ్యానంలో కూర్చొని అన్నీ అతను ఎలా స్వయంగా చేస్తున్నాడో, ప్రతి ఒక్కటి తీసుకొని రావడం చేయడం అన్నీ అలా ఊహించుకొని ఆయన ధ్యానంలో కూర్చొని ధ్యానంలోనే చేస్తున్నాడు అన్నమాట. మనసులోనే చేస్తూ ప్రతిరోజు భగవంతుడికి ఇలా ఎన్నో సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు అతను తెలియదు భగవంతుడు నిజంగా తీసుకుంటాడు లేదు, కానీ అతను విన్నాడు భగవంతుడు తీసుకుంటాడని. సో అలా ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత ఒకరోజు ఆయన ఒకసారి భగవంతుడికి అర్పించినప్పుడు మనసులోనే ఒక స్వీట్ రైస్ వేడిగా ఉందన్నమాట. అయ్యో చాలా వేడిగా ఉన్నట్టుంది, మరి ఇది సరిపో, ఎక్కువ వేడిగా ఉంటే బాగుండదు, కొంచెం అది చెక్ చేద్దామనేసి టచ్ చేసి చూస్తే చేయి కాలిపోతుంది, వేలు కాలిపోతుంది. అప్పుడు ఆయన ధ్యానము భంగం అయిపోతుంది. అప్పుడు ఆయన చూస్తాడు నిజంగానే అతని వేలు కాలిపోయిందన్నమాట. సో అంటే భగవంతుడు స్వీకరిస్తున్నాడు అతని యొక్క భక్తిని, అతను అర్పించే ప్రతి వస్తువుని భోగాన్ని భగవంతుడు సంవత్సరాల తరబడి ధ్యానించి స్వీకరిస్తున్నాడు. సో అలా శుద్ధమైన భక్తి భావనతో అర్పిస్తే భగవంతుడు మీరు మనసులో అర్పించినా సరే స్వీకరిస్తారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇలా విగ్రహ ఆరాధన చేసుకోవాలి, ఇంట్లో విగ్రహాలని స్థాపించుకోవాలి, లేకపోతే మందిరంలో అయినా సరే విగ్రహారాధన చేసుకోవాలి. తద్వారా ఇవన్నీ కూడా ఒక గురువు ఆదేశానుసారంగా చేయాలని రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు, శాస్త్రాల్లో ఇచ్చారు. అందుకే ఈ విగ్రహ రూపంలో భగవంతుడు ఇలా మనము దర్శించుకోలేం కదా కళ్ళతో దివ్య రూపాన్ని. సో విగ్రహ రూపంలో మనకు వస్తారు, విగ్రహ రూపంలో అన్నీ స్వీకరిస్తారు మన నుంచి.
ఏనోపశాంతిర్భూతానాం శుల్లకానామపీహతాం అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేదనాశిషః.
సో ఎప్పుడైతే భగవంతుడు ఆయన ఒక ఈ సహజమైన దయ ద్వారా ఆయన ఎప్పుడు భగవంతుడు భక్తుల గురించి చింతిస్తూ ఉంటాడు, అలా భగవంతుడు చింతించడం ద్వారానే భక్తుల కొత్త కొత్త భక్తుల నియోఫైట్ కనిష్ట భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో వాసించి ఉన్నాడు, నివసించి ఉన్నాడు. ఎంత జీవాత్మ ఎంత తుచ్చమైన శరీరంలో ఉన్నా, తుచ్చమైన వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్క జీవాత్మతో ఆత్మతో పాటు భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన హృదయంలో ఉంటారు. తద్వారా భగవంతుడిగా జీవాత్మ యొక్క ప్రతి కార్యం, ప్రతి విషయం గురించి తెలుసు. ఆయన యొక్క కోరికలతో సహా ఆయనకి ఏం కోరికలు ఉన్నాయో కూడా భగవంతుడికి తెలుసు. సో మనం ఎంత తుచ్చవలమైనా సరే, సో భగవంతుడికి మన కోరికలు ఏవో తెలియకుండా ఉండవు. మనం ఎవరైనా సరే ప్రతి ఒక్కరి కోరికలు భగవంతుడికి తెలుసు. మీరు ఏం కోరుకుంటున్నారో అది భగవంతుడికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అలా అంత పెద్ద భక్తులు కాకపోయినా తుచ్చమైన వాళ్ళే కూడా, లేకపోతే కనిష్ట భక్తులు కూడా భగవంతుడు కోరికలు తీర్చేస్తాడే, అటువంటి భగవంతుడు భక్తుల కోరికలు తీర్చరా, తప్పకుండా తీరుస్తారు అని ఇక్కడ రాస్తున్నారు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. మనము కోరుకునేటప్పుడు భగవంతుడికి ఏం కోరుకోవాలో జాగ్రత్తగా కోరుకోవాలి. అసవేవరోస్మాకం ఈప్సితో జగతపతి ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గా గురుర్గతి. జగన్నాథ భగవంతుడా, నువ్వు జగన్నాథుడివి, నువ్వు ఈ భక్తిని ప్రసాదించే మొదటి గురువువి. మిమ్మల్ని ఆరాధించుకోవడం, మిమ్మల్ని సంతృప్తిపరచడమే మా జీవిత లక్ష్యం. కనుక మీరు మా ద్వారా సంతృప్తి చెందాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు మా ద్వారా సంతృప్తిగా ఉండాలి మా ద్వారా అనేదే మేము కోరుకుంటున్నాం. ఇంకా మీ సంతృప్తి, మీ సంతృష్టి తప్ప మాకు ఇంకా వేరే ఏ కోరిక లేదు. సో ఇక్కడ ఏం కోరుకుంటున్నారో చూడండి. ప్రచేతసులు వాళ్ళు మాకు ఇది కావాలి అది కావాలి అని ఏం అడగట్లేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మా ఉద్దేశం ఏంటి, మా జీవిత లక్ష్యమే మిమ్మల్ని సంతృప్తిపరచడం. మీరు మా ద్వారా సంతృప్తి పడితే, మా భక్తి ద్వారా మాకు అదే చాలు, ఇంకేం అవసరం లేదు. మీ సంతుష్టే మాకు అవసరం, మాకు ఇంకేం అవసరం లేదు, మాకు ఇంకేం కోరిక లేదు. సో ప్రసన్నో భగవాన్ యేష, మీరు ప్రసన్నులైతే చాలు మా ద్వారా, మా భక్తి ద్వారా, మా సేవ ద్వారా, ఇంకా మాకు అవసరం లేదు, ఇంకా వేరేం అవసరం లేదు. ఇది ఒక భక్తుడు, ఒక శుద్ధ భక్తుడు అసలు మనం భక్తిలో చేస్తున్నప్పుడు భగవంతుని ఏం కోరుకోవాలి మరి అనేవి ప్రచేతస్సుల నుంచి చూసి నేర్చుకోవాలి. వాళ్ళు అద్భుతంగా కోరుకుంటారు. అంటే ఇప్పుడు శుద్ధమైన చేతంతో వాళ్ళు భగవంతుని ప్రార్థించుకొని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చూడండి. ఫస్ట్ కోరుకున్నారు భగవంతుడు ప్రసన్నులైతే చాలు మన సేవా భక్తి ద్వారా, ఇంకేం అవసరం లేదు మాకు. సో ఎందుకంటే భక్తుడు తెలుసు ఒకటేంటంటే, భగవంతుడు మీరు అన్నో సరే మనం ముక్తి గురించి కోరుకోవాలి కదా, లేకపోతే అలా భగవద్ధామానికి వెళ్ళాలి ఇవన్నీ, లేకపోతే బ్రహ్మంలో విలీనం అయిపోవాలంటే ముక్తి మార్గం, చాలామంది ముక్తి పొందాలనేసి భగవంతుడి దగ్గరికి వచ్చి కోరుకుంటారు. కానీ భక్తులు అర్థం చేసుకోవాలి, భగవంతుడు మన ద్వారా సంతుష్టి అయ్యాడంటే చాలు, భగవంతుడు ప్రసన్నుడైతే చాలు, ఈ ముక్తి ఇవన్నీ ఒక పెద్ద విశేషమే కాదు. ఎందుకంటే ఇది చాలా సులభం, ఎందుకంటే మనం భగవంతుడినే సంతృప్తిపరుస్తున్నాం, మనం భగవంతుడినే చేరుకోగలుగుతున్నాం. మనం భగవంతుడినే చేరుకోగలిగితే ఈ ముక్తి, బ్రహ్మన్ ముక్తి, భగవద్ధామానికి వెళ్ళిపోయామంటే ముక్తి పొందినట్టే. భగవద్ధామానికి వెళ్ళాలంటే ముందు బ్రహ్మజ్యోతిని దాటే భగవద్ధామానికి ప్రవేశించాలి. ఇప్పుడు సూర్యుడి మీద, సూర్యుడు గ్రహానికి వెళ్ళాలనుకోండి, మీరు సూర్యుడు గ్రహానికి వెళ్ళాలంటే ఈ సూర్యుడి యొక్క కిరణాలను దాటే దాని నుంచే మీరు సూర్యగ్రహానికి ప్రవేశిస్తారు. సో మళ్ళీ ఇంకా మనం సూర్యకిరణాలలో ఎలా ప్రవేశించాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం బ్రహ్మజ్యోతిని దాటే మనం గోలోకానికి కానీ వైకుంఠానికి లోకానికి కానీ ప్రవేశిస్తాం. సో అలా మనము భగవంతుడికి భక్తి చేసుకుని భగవంతుడి సంతృప్తి చెంది మనం భగవంతుడి సేవలోనే నిరంతరం నియుక్తమై ఉంటే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాము. ఇవి ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోయినామంటే మనం ఇంకా ముక్తి లభించినట్టే. 31వ శ్లోకం. వరం వృణీమహేతాపి నాతత్వపరత పరాత్ నహ్యంతస్త్వద్విభూతీనాం సోనంత ఇత గీయసే ఇతి గీయసే. ఓ భగవంతుడా, మేము ఇలా మీ నుంచి ఒక వరం కోరుకుంటున్నాం. ఈ వరం మీరు భగవంతుడు, మీరు అన్ని రకాల, మీరు ఆధ్యాత్మికం చిన్మయం, మీ యొక్క ఐశ్వర్యాలక ఒక అంతే లేదు, అందుకే మిమ్మల్ని అనంత అనేసి గుణగానం చేస్తారు. సో మేము ఇదే కోరుకుంటాం, ఇంకేం లేదు, మీ సంతృప్తి, మీ సంతృప్తి, మీరు ప్రసన్నులైతే చాలు మా ద్వారా. సో భగవంతుడి యొక్క, సారీ భక్తుడి యొక్క లక్ష్యం ఏంటంటే అదే, భక్తుడి యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడిని ఇలా ఎల్లప్పుడూ భగవంతుడి సమక్షంలో ఉండి భగవంతుడికి సేవ చేసుకుంటూ భగవంతుడిని సంతృప్తిపరిచి ఇలాగే భగవంతుడి సేవలో నియుక్తమై ఉండాలి. ఇదే జీవిత లక్ష్యం భక్తుడిది. ఇంతకన్నా వేరే భక్తులు ఏమి కోరుకోరు, ఇదే భక్తులు కోరుకునేది. సో ఇక్కడ భగవంతుడికి అనంతం అని చెప్తున్నారు. ఇక్కడ ధ్రువమహారాజు ఉదాహరణ కూడా ఇచ్చారు. ఎందుకంటే ధ్రువమహారాజు ముందు ఏదో కోరుకొని, నాకు మా పితామహ నా తాత కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలి అని కోరికతో ఆయన తపస్సు చేస్తాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నుడైతాడో, ఆయన భగవంతుడి దర్శనం లభిస్తుందో, సంపూర్ణంగా శుద్ధమైపోతాడు. దాని తర్వాత అంటాడు, నాకు ఏ కోరిక లేదు, నాకేం అవసరం లేదని. సో అలా అనమాట. సో భగవంతుడి భక్తి ద్వారా ఒకవేళ మీకు ఏమైనా కోరికలు ఉన్నా సరే, భగవంతుడు సరిగ్గా భక్తి చేసుకుంటే శుద్ధమైపోతారు, ఆ కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఇంకొకటి, భగవంతుడిని మీరు అనంత అని చెప్పారు ఇక్కడ. సో అనంత ఘీయసే, ఇలా అనంత అని వర్ణించారు. ఆయన యొక్క లీలలు, గుణ రూప మహిమలు అన్నీ కూడా అనంతం. కానీ ఎప్పుడైతే జీవరాశులు ఇలా ఎప్పుడు ఈ అనంతమైన భగవంతుడి యొక్క శక్తుల గురించి కానీ, లీలల గురించి కానీ శ్రవణం చేస్తూ ఉంటారో, అప్పుడు ఈ విధంగా మనం భగవంతుడు అనంతమైనా సరే మనం భగవంతుడితో సంబంధాన్ని స్థాపన చేసుకోవచ్చు, సంబంధాన్ని మనము స్థాపన చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎంత శ్రవణం చేస్తూ ఉంటామో, ఎంత కీర్తన చేస్తూ ఉంటామో, తద్వారా ఏంటంటే మనం ఇంకా మన యొక్క ఈ యొక్క భగవంతుడు యొక్క అనంతం ఎలా ఉన్నాడో మనం కూడా మనం ఈ యొక్క భగవంతుడి యొక్క అర్థం చేసుకునేది కూడా మనం అనంతంగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత వింటే, ఎంత మనం కీర్తన చేస్తే, ఎంత మనం శ్రవణం చేస్తే, శ్రవణం కీర్తనం ద్వారానే మనం ఆ భగవంతుడిని మనము అర్థం చేసుకోగలం. అనంతమైన భగవంతుడిని అనంతంగా అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ రాశారు. 32వ శ్లోకం. పారిజాతేంజస లబ్ధే సారంగోన్యన్న సేవతే త్వదంగ్రీ మూలమాసాధ్య సాక్షాత్ కిం కిం వృణీమహి. ఇంకేం చెప్తారంటే ఇక్కడ, ఓ భగవంతుడా, ఎప్పుడైతే ఒక బీ, సో సారంగ, సారంగ అంటే ఒక బీ అనమాట, హనీ బీ, అది ఎప్పుడైతే పారిజాత వృక్షం దగ్గరికి వెళ్తుందో, అక్కడ అది ఎప్పుడు కూడా ఇంకా ఆ వృక్షాన్ని వదిలి వెళ్ళాలనుకోదు. ఎందుకంటే అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఒక్కసారి మేము మీ పాదపద్మాల దగ్గరికి రాగానే మేము ఇంకా ఇది మీ పాదపద్మాలని వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ పాదపద్మాల దగ్గరకు వచ్చేస్తాం మేము. ఆల్రెడీ మీ పాదపద్మాల దగ్గరకు వచ్చేసిన తర్వాత మేము ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళదలుచుకోలేదు. ఇంకా మాకు ఇంకేం అవసరం లేదు. ఇంకా మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఇంకేం లేదు. సో బేసికల్లీ ఏంటంటే, మేము ఎప్పుడు మీ పాదపద్మాల దగ్గరే ఉండాలనుకుంటున్నాము, మీకు ఎప్పుడు ఇళ్ళప్పుడు ఇలా సేవ చేసుకోవాలనుకుంటున్నాము, ఇంకా మాకు ఇంకే వేరే అవసరం ఏం లేదు. సో ఈ పారిజాత వృక్షాన్ని కల్పవృక్ష అంటాం. సో ఇలాంటి చాలా పారిజాత వృక్షాలు ఉంటాయి, మన కల్పవృక్షాలు ఉంటాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో కల్పవృక్షాలు అంటే మీరు ఏం కావాలంటే ఆ ఫలాల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించేస్తాయన్నమాట. చింతామణి ప్రగర సద్మసు కల్పవృక్ష. సో కల్పవృక్షాలు అన్నమాట, బ్రహ్మ సమితిలో వర్ణించినవి కూడా ఇవే. ఒకసారి ఇలాంటిది ఒక పారిజాత వృక్షము ఇంద్రలోకంలో ఉంటుందన్నమాట. ఒకసారి సత్యమామతో పాటు కృష్ణుడు వెళ్ళినప్పుడు ఆమె కోరిక మేరకు ఆయన అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి తన ద్వారకలో సత్యభామ యొక్క ఇంటి దగ్గర స్థాపించారన్నమాట. సో అందుకే ఇక్కడ పోల్చింది ఏంటంటే, భగవంతుడి యొక్క పాద పద్మాలు ఆ పారిజాత వృక్షాలు లాంటివి, కల్పవృక్షాలు లాంటివి, భక్తుల కోరికలు అన్నీ తీర్చేస్తాయి. సో కల్పవృక్షం అనేది ఏ కోరిక కావాలంటే మీకు ఆ కోరిక తీర్చేస్తుంది, మీకు ఏ ఫలాలు కావాలంటే ఆ ఫలాలు ఇచ్చేస్తుంది. అలాగే భగవంతుడి పాద పద్మాలు కూడా మీకు భక్తులకి ఏ కోరికలు కావాలో అవి తీర్చేస్తాయి. కాబట్టి ఎలాగైతే ఒక తేనెటీగ అక్కడ పారిజాత వృక్షానికి వెళ్ళిన తర్వాత ఇంకా వదిలి వెళ్ళాలనుకోదు, దానికి కావాల్సిందంతా అక్కడ దొరికిపోతుంది. ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అలాగే భక్తులకు ఒకసారి భగవంతుడి పాదపద్మాల దగ్గరికి వచ్చేస్తే, ఇక్కడ భక్తుల్ని తేనెటీగలతో పోలుస్తున్నారు. సో వాళ్ళు ఇంకా ఎక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళ అన్ని కోరికలు తీరిపోతాయి. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే అన్ని ఏవో కోరుకుంటూ ఉంటారు, అసంతృష్టితో జీవిస్తూ ఉంటారు. భౌతిక ప్రపంచంలో ఎన్నో కోరికలు ఉన్నాయి. అయ్యో భగవంతుడు భక్తి మార్గంలోకి వచ్చేస్తే అన్ని కోరికలు వదిలేసుకోవాలంట, అమ్మో నేను వెళ్ళను భక్తి భగవంతుడు భక్తి చేసుకోనని. వాళ్ళ మూర్ఖత్వం ఏంటంటే వాళ్ళు ఎక్కడో వెతుకుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బయట జగత్తులో భౌతికవాదులందరూ కూడా మా ఇవన్నీ కోరికలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చేసుకుంటే మాకు ఎంతో ఆనందం వస్తుంది, దాని తర్వాత చూద్దాం భక్తి గురించి. కానీ మూర్ఖత్వం ఏంటంటే, వాళ్ళు ఎన్ని కోరికలు తీర్చుకున్నా వాళ్ళు ఎప్పుడు సంతృప్తి చెందరు. విషయం ఏంటంటే, మనము సంతృష్టిపరిచేది భగవంతుడి సేవ మాత్రమే. ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ధనం కానీ, ఇంకా లేకపోతే మీకు ఎన్ని సదుపాయాలు కలిగినా, మీకు పెద్ద పెద్ద ఎన్ని రకాల సుఖాలు, భౌతిక సుఖాలు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా సంతృప్తిపరచలేవు. సంపూర్ణంగా మిమ్మల్ని ఎప్పుడు సంతృప్తిపరచలేవు. మీరు ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేసుకొని ఆ సేవ ద్వారా, మీ సేవ ద్వారా ఎప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతారో, ప్రసన్నులవుతారో, అప్పుడే మీరు అసలైన ఆనందాన్ని, సంతృప్తిని, సంతుష్టిని పొందగలరు. అప్పటి వరకు వేరే మార్గమే లేదు. అందుకే వీళ్ళు చూడండి, ప్రచేతసులు ఇదే పాయింట్ మీద ఉన్నారు, అటు ఇటు ఎక్కడ వెళ్ళట్లేదు. ఫస్టే చెప్పేశారు, మీ సంతృప్తే మాకు కావాలి. అదెలా? మా ద్వారా, మా సేవ ద్వారా, మా భక్తి ద్వారా. సో మేము ఎప్పుడు మీ పాదపద్మాల దగ్గరనే ఉండాలనుకుంటున్నాం, మిమ్మల్ని సేవ చేసుకోవాలనుకుంటాం, మీ సమక్షంలోనే ఉండాలనుకుంటున్నాం, మిమ్మల్ని సంతృప్తిపరచాలనుకుంటున్నాం. దాని తప్ప మీకు ఇంకేం అవసరం లేదు. 33వ శ్లోకం. యావత్తే మాయయా స్పృష్ట భ్రమామ ఇహ కర్మభిః తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యనో భవే భవే. సో ఇక్కడ ఏం చెప్తానంటే, ఓ భగవంతుడా, ఇంకా ఎప్పుడైతే మేము భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ఎంతకాలం అయితే ఇక్కడ మేము భౌతిక ప్రపంచంలో ఉంటామో, మా యొక్క భౌతిక కర్మ కలుషితం కారణంగా, కల్మశాల కారణంగా, ఇంకా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణిస్తూ ఉంటాము, మా ఒకటే ప్రార్థన ఏంటంటే, మేము ఎప్పుడు కూడా మీ యొక్క భక్తులతో, ఏ భక్తులైతే ఎప్పుడు మీ యొక్క గుణరూపలీల మహిమల్ని చర్చించుకుంటూ ఉంటారో, ఆ భక్తుల యొక్క సాంగత్యం మాకు లభిస్తే చాలు. ఈ ఒక్క కోరికనే మేము జీవితాంతం, ఈ జీవితం తర్వాత మళ్ళీ జీవితంలో కూడా ఈ ఒక్క కోరికనే మేము కోరుకుంటాం. మాకు ఏ జీవితం లభించినా, ఏ శరీరం లభించినా, ఏ లోకంలో మేము జన్మించినా మాకు పర్వాలేదు, కానీ మాకు భక్తుల యొక్క సాంగత్యం కావాలి. ఏ భక్తులైతే ఎప్పుడు మీ యొక్క గుణరూపలీల మహిమల్ని చర్చించుకుంటూ ఉంటారు, ఇది వాళ్ళు కోరుకునేది. సో ఇంకా ఎందుకంటే వాళ్ళు అనుకోవట్లేదు, మేము చాలా శుద్ధ భక్తులం, ఇప్పుడే మేము భగవద్ధామాన్ని వెళ్ళిపోతున్నామని. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇక్కడ మా యొక్క ఇంకా మేము కలుషితమైన వ్యక్తులము, బద్ధజీవులము. సో ఇంకా ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలో, ఎన్ని జన్మలు ఇక్కడ ఎత్తాలో, ఏ శరీరాల్ని ధరించాలో మాకు తెలియదు. సో ఎంతకాలం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నా, అంతకాలం మేము మీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండగలిగే వరం కావాలి. సో ఇది మనం కోరుకోవాల్సింది. భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం మనము సేవ చేయాలి, అదే కోరుకోవాలి, భగవంతుడి సంతృష్టి పొందాలని. ఇంకోటి కోరుకోవాల్సింది ఇది, భక్తుల సాంగత్యం. ఎక్కడున్నా సరే మనం ముక్తి, నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలని కోరుకోకూడదు. యాక్చువల్లీ అది హైయెస్ట్ కాదు, అసలైన కోరిక ఇది. మనం కోరుకోవాల్సింది ఏంటంటే భక్తుల సాంగత్యం. ఇప్పుడు మీకు ఆల్రెడీ భక్తుల సాంగత్యం లభించింది, మీరు భగవంతుడికి సేవ చేసుకోగలుగుతున్నారు అంటే ఇది అన్నిటికన్నా గొప్ప వరం, ఇంతకన్నా గొప్ప వరం లేదు. కానీ చాలామంది విషయాన్ని అర్థం చేసుకోరు, చాలా చీప్గా వచ్చేస్తాయి కదా, ఫ్రీగా వచ్చేస్తాయి కదా, చౌకగా తీసుకుంటారు కాబట్టి అపరాధాలు చేస్తారు, కాబట్టి దీన్ని కోల్పోతారు. తర్వాత దాని తర్వాత అసంతుష్టి, అరుచికి లోనవుతారు. అప్పుడు వాళ్ళకి భక్తి మార్గంలో కూడా ఆనందం కలగదు. సో అందుకనే ఇది అన్నిటికన్నా గొప్ప వరం. ఎవరికైనా ఇది లభిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంతకన్నా విలువైంది ఇంకా లేదు. సో అందుకే ఇక్కడ ప్రభుపాల్ గారు ఫస్ట్ లైన్లోనే రాస్తున్నారు తాత్పర్యం, ఫస్ట్ లైన్లోనే. ఇంతకన్నా గొప్ప వరం ఒక భక్తుడు ఒక భగవంతుడికి అడగలేడు. ఇది అన్నిటికన్నా గొప్ప వరం, మీరు అంటే గొప్ప కోరిక, గొప్ప వరం లభించేది ఒక భక్తుడికి భగవంతుడి నుంచి. మీకు ఆల్రెడీ ఇది లభించిందంటే ఇంతకన్నా గొప్ప వరం లేదండి వేరేది. సో మీరు, మీకు ఒకవేళ అటువంటి భక్తుల సాంగత్యం లభిస్తే, అలా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం లభిస్తే, అదే మీ గొప్ప వరం. ఇలా చాలామందికి కలియుగంలో ప్రభుపాల ద్వారా, కృప ద్వారా లభిస్తుంది. కానీ మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని, దీని విలువను అర్థం చేసుకొని కాపాడుకుంటే, దాన్ని బాగా వినియోగించుకుంటే మనం భక్తిలో ఎంతో ప్రగతి సాధించగలం. సో అందుకనే ఒక భక్తుడి కోసం, ఫర్ ఎ డివోటీ ఎవ్రీథింగ్ ఈజ్ ద స్పిరిచువల్ వరల్డ్. ఫర్ యాజ్ లాంగ్ యాజ్ హీ కెన్ హియర్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వేర్ ఎవర్ హీ కెన్ చాన్ ద లార్డ్ ఇస్ పర్సనలీ ప్రెసెంట్ తత్ర తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. అందుకనే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. నారదునికి భగవంతుని ఏం చెప్తున్నా అంటే, ఎక్కడైతే నా భక్తులు నా గుణరూప మహిమల్ని గానం చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, నేను అక్కడ ఉంటాను నారద. ఎక్కడుంటారు భగవంతుడు? ఎక్కడ భగవంతుడు ఉంటే అదే వైకుంఠం, అదే ఆధ్యాత్మిక ప్రపంచం, అదే వృందావనం. ఎక్కడుంటాడు భగవంతుడు? ఎక్కడ భక్తులు ఎప్పుడూ ఆయన గుణగానం చేస్తూ ఉంటారు అక్కడే భగవంతుడు ఉంటాడు. సో భక్తులకి మేము భగవద్ధామం వెళ్తున్నామా లేదా భౌతిక ప్రపంచంలోనే ఉంటామా, దాంతో సంబంధమే లేదు. భక్తులు ఎప్పుడూ భగవంతుని గుణగానం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ భగవంతుడు గుణగానం జరుగుతుందో, భక్తులు ఎక్కడ చర్చించుకుంటారు భగవంతుడి గురించి, అక్కడ భగవంతుడు ప్రత్యక్షమైపోతారు, అక్కడ భగవంతుడు నివసిస్తారు నారాయణుడు. సో అది భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్త. అందుకే భక్తులు పెద్దగా వరి అవరు. భక్తులు అస్సలు వరి అవసరం, మీరు ఆల్రెడీ మీరు భగవంతుడి సేవ చేసుకుంటున్నారు, మీరు భగవంతుడి శ్రవణం కీర్తనం చేస్తున్నారు, భగవంతుడి గుణగానాలు చర్చించుకుంటున్నారు, వింటున్నారు అంటే ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఇంకా దేని గురించి మింగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే జీవితం పరమ ఉద్దేశం, ఇదే జస్ట్ ఇది చేస్తూ ఉండాలంతే. ఇదే జీవిత లక్ష్యం, ఇంక వేరే ఏం లేదు, వేరే ఏం చేయకుండా పర్వాలేదు. సో ఇప్పుడు అందుకే ప్రభుపాదాలు రాస్తున్నారు, ద కంక్లూషన్, మన ముఖ్య ఒక భక్తుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రాన్ని ఎలాగైనా సరే ఆపేయాలి, దీని నుంచి బయటపడాలి అనేది ముఖ్య ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా నేను ఇంకొక భక్తులతో సాంగత్యంతో ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణగానాల్ని చర్చించుకుంటూ వింటూ ఉండాలి, ఇది అస్సలైనది కోరుకునేది భక్తుడు. ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుంచి మేము బయటపడాలి అని మనం చెప్తాం కొత్త వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు భక్తుల సాంగత్యం విషయం అర్థం కాదు. సో అందుకనే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళకి అది అర్థం చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీని నుంచి బయటపడే మార్గం ఇది, జన్మ మృత్యు జర వ్యాధి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగే ఉంటుంది, సో కాబట్టి మనం భగవద్ధామానికి వెళ్ళాల్సిందే, వెళ్ళాలంటే మనము భక్తి చేసుకోవాలని. సో ఫస్ట్ అదే ఇన్స్పిరేషన్స్తో స్టార్ట్ చేస్తాం భక్తి, కానీ అది హయ్యెస్ట్ ఇన్స్పిరేషన్ కాదనమాట, హయ్యెస్ట్ ప్రేరణ కాదు భక్తి చేసుకోవడానికి. హయ్యెస్ట్ ప్రేరణ వచ్చేసి యాక్చువల్లీ చేతన మహాప్రభు మనకు చెప్తారు కదా, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకీత్వే. అంటే చేతన మహాప్రభు అనుకోవట్లేదు, చేతన మహాప్రభు చెప్పట్లేదు మనకి, ఓ ఈ జన్మ తర్వాత ఎలాగో మనకి ఇంకో జన్మ లేదు కదా, మనం ఎలాగో భగవద్ధామానికి వెళ్ళిపోతాం కదా అనట్లేదు. మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తి రహితుకి, ఈ జన్మ కాదు ప్రతి జన్మలో నేను మీకు భక్తి చేసుకోవాలి అని కోరుకుంటున్నారు, అది ప్రార్థన చైతన్య మహాప్రభు చేసుకునేది. సో మన చైతన్య మహాప్రభు మనకు నేర్పించింది అది, ఈ జన్మ ఉండకూడదు, ఇదే లాస్ట్ జన్మ, ఇది తర్వాత మన భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏంటి? భగవంతుడికి సేవ, భక్తులతో కలిసి, అక్కడ భక్తులే ఉంటారు అభక్తులు ఉండరు, భక్తులతో కలిసి భగవంతుడికి సేవ చేయాలి, దాని తర్వాత భగవంతుడి గుణ కీర్తల్ని మనం వింటూ ఉంటాము, చర్చించుకుంటూ ఉంటాము, భగవంతుడి సేవ చేస్తూ ఉంటాము. సో అదే ఇక్కడ చేసామనుకోండి, అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి తేడా లేదు. సో ఇది ఇక్కడ చేసుకోలేకపోతే అక్కడికి ఎప్పుడు వెళ్ళలేరు, వెళ్ళిన లాభం లేదు. సో ఇదే చేయాల్సింది అక్కడ కూడా. సో ఇక్కడే చేయొచ్చు, అప్పుడు మనం ఇక్కడే ఆధ్యాత్మిక లోకాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, వైకుంఠాన్ని చూడొచ్చు.
తులయామ లవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిం ముతాశిష. తులయామ లవేనాపి, లవమాత్ర సాధు సంగ, ఒకవేళ మీకు క్షణం, ఒక్క క్షణం కూడా మీకు శుద్ధభక్తుడి యొక్క సాంగత్యం లభిస్తే అది అది ఎంత గొప్ప వరం అంటే, మీరు స్వర్గలోకాల్లో నివసించడం కన్నా కానీ ఆ బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి ముక్తి లభించడం కన్నా కానీ ఎన్నో రేట్లు గొప్ప వరం మీకు ఒక్క క్షణం శుద్ధభక్తుడి యొక్క సాంగత్యం. సో ఈ విధంగా ఆ ఫదలి, సో ఇలా శుద్ధభక్తులు ఎవరైతే ఇలాంటి మన బద్ధజీవులకు, ఎవరైతే మనం బద్ధజీవులం కొన్ని రోజుల తర్వాత మృతి చెంది చచ్చిపోతామో అలాంటి బద్ధజీవులకి అన్నిటికన్నా గొప్ప వరం శుద్ధభక్తుల యొక్క సాంగత్యం. చూడండి, ప్రచేతస్సుల యొక్క ప్రార్థన కోరిక చాలా క్లియర్గా ఉంది, ఎప్పుడు భగవంతుడిని సంతృప్తిపరచాలి, భగవంతుడి సమక్షంలో ఉండాలి, భక్తుల సమక్షంలో ఉండాలి, అందుకే దానికి భక్తుల సాంగత్యం అవసరం, అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ శుద్ధ భక్తులు ఆయన చెప్తున్నారు ఇక్కడ, ప్రచేతస్సులు ఏం చెప్తున్నారు, ఎందుకు మేము కోరుకుంటాం? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల ఒక్క క్షణ సాంగత్యం చాలు, అంతకన్నా గొప్ప వరం ఇంకా వేరేది లేనే లేదు మాలాంటి బద్ధజీవులకి. అందుకని ప్రబోధానంద సరస్వతి, ఆయన ఒక చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తులు, గొప్ప పండితులు, ఆయన ఏమని రచిస్తారంటే ఒక గానంలో, కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే. ఒక శుద్ధ భక్తుడికి కైవల్యం అంటే ఆ బ్రహ్మజ్యోతులు విలీనం అయిపోవడం, అది నరకంతో సమానం అంట. ఎందుకు నరకంతో సమానం? బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోవడం కూడా అక్కడ మీకు జన్మవృత్తి జరావ్యాధి ఉండదు, అవి దుఃఖదోషాలు ఉండవు, ఇంకా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు కూడా ఉండవు. మరి అటువంటిది అది ఎందుకు మంచి పొజిషన్ కాదు? ఎందుకంటే అది ఎందుకు నరకం? మరి అక్కడ అలాంటి కష్టాలు ఏం లేవుగా, నరకంలో ఉండే కష్టాలన్నీ బ్రహ్మజ్యోతులు లేవుగా. మరి బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోవడం ఒక భక్తుడికి నరకంతో సమానం ఎందుకు? కైవల్యం నరకాయతే ఎందుకు? ఎందుకంటే అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవడానికి అవకాశం లేదు, అక్కడ భక్తులతో సాంగత్యం చేసే అవకాశం లేదు. సో ఎక్కడ మనకి భగవంతుడి సేవ భక్తుల సాంగత్యం దొరకదో అది నరకంతో సమానం, నరకంతో సమానం. సో ఇంకా త్రిదశపూర్ ఆకాశ పుష్పాయతే, ఇంకా స్వర్గలోకాల ఇంకా దాని గురించి అంటారా, ఇది ఆకాశ పుష్పంతో సమానం అంటే అదంతా ఇల్యూజరీ మాయ, ఎందుకంటే అవి శాశ్వతం కావు. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి జీవితంలో అంటే, మనం వెతకాల్సింది స్వర్గం కోసమో ముక్తి కోసమో కాదు, మనం వెతకాల్సింది శుద్ధ భక్తుల కోసం. ఎవరు శుద్ధ భక్తులు? చాలామంది పెద్ద ప్రశ్న అన్నమాట. చాలామంది ఏం ప్రభుజీ మీరు భక్తుల సాంగత్యం చేయట్లేదు, నేను భక్తులందరికీ దూరంగా ఉంటాను, ఏ భక్తులు సరిగ్గా లేరు, ఎవడు పర్ఫెక్ట్ లేడు, నేను ఒక్కడనే పర్ఫెక్ట్, అంటే నేను పర్ఫెక్ట్ కాదు కాకపోతే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక పర్ఫెక్ట్ డివోటీ కోసం వెతుకుతాను, ఆ పర్ఫెక్ట్ డివోటీ కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అందరు భక్తులందరూ చూసేస్తాను నేను ఇస్కాన్లో, అసలు ఒక్కడు కూడా పర్ఫెక్ట్ లేడు, అందరు వేస్ట్ కాలే. ఇలా చాలామంది దినధారణకు వచ్చేసి అసలు భక్తులకి దూరంగా ఉండి వాళ్ళ ఒక మనోకల్పిత ఊహాలోకంలో జీవిస్తూ ఉంటారనమాట, అందరు భక్తుల్ని నిందించుకుంటూ. ఏం ప్రగతి సాధిస్తారు? అందుకనే మనం ఏం చేయాలంటే, మంచి భక్తులు ఉన్న మనకి ఏ భక్తుల సాంగత్యం దొరికితే, అందులో ఎవరు ఎప్పుడు మంచి భక్తి చేసుకున్నారు, ఎలా మంచి జపం చేసుకుంటున్నారు, మంచి భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు, మనం ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది వాళ్ళు చేసే మంచి భక్తి గురించి. ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, మనం అందరం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరం కూడా పేషెంట్లనే, ఇది హాస్పిటల్ అయితే, ఇది జైలు అయితే మనం అందరం క్రిమినల్సే, ఏవో పాపాలు చేసాం అందుకే ఇక్కడ ఉన్నాం. సో దోషాలు లేని వ్యక్తులే ఉండాలి ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరిలో దోషాలు ఉంటాయి, మీరు వెతకాలనుకుంటే ప్రతి ఒక్కరిలో వెతకొచ్చు దోషాలు, అది గొప్పతనం కాదు. సో మీ గొప్పతనం ఏంటంటే, ఒక భక్తుల్లో మీరు ఒక మంచితనాన్ని వెతకడం, వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు, ఎంత బాగా భక్తి చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంత మంచి స్వభావం ఉంది వాళ్ళది, వాళ్ళు ఎలా అందరికి సేవ చేస్తున్నారు. సో వాళ్ళు చేసుకునే సాధన దాన్ని చూసి మీరు ప్రేరణ పొందాలి. సో వాళ్ళ నుంచి సాంగత్యం చేయాలి. సో మంచి భక్తుల్ని చూడండి, ఎవరైతే మంచి భక్తులు ఉన్నారో, బాగా సేవ చేసుకుంటున్నారు, అపరాధాలు చేయట్లేదు, బాగా జపం చేస్తున్నారు, ఎప్పుడు బాగా కీర్తన చేస్తారు, లేకపోతే ఎప్పుడు ఇంకొక భక్తులకు సేవ చేస్తారు. సో నవయుధా భక్తి ఎవరైతే బాగా అనుసరిస్తున్నారు, శుద్ధ భక్తి యొక్క ప్రిన్సిపల్స్ని ఎవరైతే బాగా అనుసరిస్తున్నారో చూడండి. ప్రభుపాల వారు అన్నారు, ఎవరు శుద్ధ భక్తులు? ఎవరు శుద్ధ భక్తులు అంటే, ఎవరు శుద్ధ భక్తి యొక్క ప్రిన్సిపల్స్ని, అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాధ్యనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ, రూపగోస్వామి పాద చెప్పారు. సో ఇలా శుద్ధ భక్తి డిఫైన్ చేశారు. శుద్ధ భక్తి అంటే ఏంటో అని దాని ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని అనుసరిస్తున్నారో మీరు వారి సాంగత్యాన్ని కోరుకోండి. అటువంటి భక్తులు చాలామంది ఉన్నారు ఇస్కాన్లో, ఎంతో చక్కగా భక్తి చేసుకుంటున్నారు. ఏవో కొన్ని భౌతిక లోపాలు ఉండొచ్చు, వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. మనం మనం చూడాల్సింది ఏంటంటే, ఆ భక్తులు ఎంత బాగా భక్తి చేసుకుంటున్నారు, దాని నుంచి మనం ప్రేరణ పొందాలి. ఎప్పుడు ఆ దోషాలని భూతద్దంలో పెట్టి వెతుక్కుంటూ, వీడు కూడా మంచివాడు కాదు, వాడు కూడా వేస్ట్, వాడు సరిగ్గా లేడు, వాడు సరి అయిన భక్తుడు కాదు, నేను ఒక్కడనే మంచి చేద్దాం అనుకుంటున్న భక్తి, కాకపోతే ఎవ్వరు దొరకట్లేదు నాకు, అది ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లం మీ మనసులో ఉంది అంతే. సో ప్రభుపాల్ వారు అందుకే అన్నారు, ఇస్కాన్లో ఎంతమంది శుద్ధ భక్తులు ఉన్నారండి అని అడిగితే, ప్రభుపాల ద్వారా అందరూ శుద్ధ భక్తులే, ఎంతమంది ఉన్నారో అందరూ శుద్ధ భక్తులే. ఎందుకంటే మనకు ప్రభుపాల ద్వారు ఇచ్చింది శుద్ధ భక్తి పాటించడానికి, సో మనం పాటిస్తాం. సో అదే పాటించాలి. అలా ఎవరైతే బాగా ప్రభుపాల ద్వారు ఇచ్చిన శిక్షణల్ని పాటిస్తున్నారో, సో వారిని మీరు అటువంటి వారి యొక్క సాంగత్యాన్ని మీరు పొందడానికి ప్రయత్నించాలి. సో అందుకే ప్రభుపాల వన్ షుడ్ సర్చ్ అవుట్ సచ్ ప్యూర్ డివోటీస్ అండ్ రిమైన్ విత్ దెమ్. అలాంటి భక్తుల్ని మీరు ఎంచుకొని చాలా రకరకాల భక్తులు ఉంటారు, కరెక్టే, కానీ అందులో కూడా మంచి భక్తులు ఉన్నారు చాలామంది. అలాంటి మంచి భక్తుల్ని ఎవరైతే బాగా భక్తి చేసుకుంటున్నారో అలాంటి భక్తుల్ని మీరు ఎంచుకొని ఆ భక్తుల సాంగత్యాన్ని మీరు కోరుకొని వాళ్ళతో పాటు ఉండాలి. సో ఎందుకంటే ప్రభుపాదులు రాస్తున్నారు ఇక్కడ, దట్ విల్ మేక్ వన్ కంప్లీట్లీ హ్యాపీ ఈవెన్ టు లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్. అప్పుడు మీరు ఇలాంటి పని చేసినప్పుడు మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? సరే, మంచి భక్తుల యొక్క సాంగత్యాన్ని వెతికి ఆ సాంగత్యాన్ని మీరు నివసించండి. అప్పుడు మీరు అసలైన ఆనందాన్ని ఈ ప్రపంచంలో ఉండి కూడా అనుభవిస్తారు. ఈ ఒక్క విషయం కోసమే, దీనికోసమే దిస్ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ ఈ స్టార్టెడ్ ఫర్ దిస్ పర్పస్, దట్ పర్పస్. ఎందుకు ప్రభుపాదులు వారు ఇస్కాన్ని స్థాపించారు? ఇది సంస్థ కదా, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం. సంఘం అంటే ఒక్కరు ఉండాలన్నమాట సొసైటీలో, చాలామంది కలిసి ఉంటారు. ఎవరు ఎవరైతే భక్తి చేసుకోవాలి, కృష్ణ భావనామృతంతో ఉండాలి నేను ఎల్లప్పుడు అని అనుకునే వాళ్ళే ఈ సంస్థలో ఉంటారు, ఈ సంఘంలో ఉంటారు. సో దానికోసమే ఈ సంఘంలోకి రావాలి, దానికోసమే వస్తారు. సో అందరికీ ఎన్నో అనర్థాలు ఉండొచ్చు, ఎన్నో లోపాలు ఉండొచ్చు, ఎన్నో దోషాలు ఉండొచ్చు, ఎన్నో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు. కానీ మనము అందులో పెంచుకొని మంచి భక్తులు ఎవరున్నారో చూసుకొని అలాంటి మంచి భక్తుల యొక్క సాంగత్యం మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇస్కాన్ని స్థాపించిందే దానికోసం, భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందడం కోసం ఇస్కాన్ని స్థాపించారు ప్రభుపాదులు వారు. అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట, మీరు ఒకవేళ భౌతిక ఆసక్తులతో మీరు తతమతం అవుతున్నారు, అప్పుడు మీరు ఎలా మీరు భౌతిక ఆసక్తుల నుంచి బయటపడేది? ప్రభుపాదులు గారు రాశారు, అందుకే మీరు ఈ యొక్క ఇస్కాన్ యొక్క సాంగత్యాన్ని తీసుకోండి, ఇస్కాన్ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోండి. తద్వారా మీరు ఇన్ దిస్ వే ద కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద మెటల్ వరల్డ్ మే ఫైండ్ ద హైయెస్ట్ హ్యాపీనెస్ ఇన్ ద అసోసియేషన్ విత్ డివోటీస్. మీరు ఇలాంటి ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారా, మీరు భక్తుల సాంగత్యాన్ని పొందండి. అప్పుడు మీరు ఈ ఫ్రస్ట్రేషన్ కన్ఫ్యూజన్ అన్నిటి నుంచి బయటపడతారు, అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు, హైయెస్ట్ హ్యాపీనెస్. సో ఈరోజు ఇక్కడ ముగిద్దామంట. సో 35 నుంచి తీసుకొని మిగతా శ్లోకాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. రేపు కొంచెం నేను బిజీగా ఉన్నాను, వీలవ్వకపోవచ్చు. సో ఎల్లుండి మనం చూసుకుందాం, రేపు వీలవ్వకపోతే ఓకే. సో అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీ ప్రభుపాద్ కీ జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ్. సమవేత గౌరవక్త వృంద కీ జయ్. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.